ప్రభువే తన ఆశ్చర్యకరమైన కృపను బట్టి దర్శనాన్నిచ్చారు, స్థిరపరుస్తున్నారు, అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుస్తా ఉన్నారు. నిజముగా మరి నా మటుకు నేనైతే జ్ఞానం లేనివాడిని ఒప్పుకుంటూ ఉన్నాను. పోలీసులు అయితే చాలు అనుకున్నాం, తర్వాత టీచర్లు, మెడికల్ అనుకున్నాం. ఆశ్చర్యకరంగా ప్రభు పోలీసులు అయితే వాళ్ళ భార్యల్ని, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ చిన్న బిడ్డల్ని, వాళ్ళ యవనస్తుల్ని, పోలీసుని దాటి అన్ని డిపార్ట్మెంట్లో కుటుంబంలో ప్రతి ఒక్కరిని ప్రార్థనా బృందంలోకి, అనుదిన ప్రార్థనలోకి ఆయన తీసుకొస్తా ఉన్నారు. అంతేనా ప్రభుని స్తుతించాం. కొద్ది మాటలు పిల్లలకి మేలు కలిగినట్లుగాను మనం అందరం కూడా వాక్యాన్ని బట్టి ప్రభుని స్తుతించినట్లుగా కొన్ని లేఖన సత్యాలు మనం ధ్యానం చేసుకుని తర్వాత పిల్లల కొరకు ప్రార్థన చేద్దాం. అపోస్తలుల కార్యాల గ్రంథం 14వ అధ్యాయము, అపోస్తలుల కార్యాల గ్రంథం 14వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుతాం. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును, ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారమును గ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయాన్ని నింపుచు, మేలు చేయుడి చేత తన్ను గూర్చి సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. ప్రిలరా, అపోస్తలుడైన పౌలు లుస్త్రా ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆయన బలహీన పాదాలు కలిగిన వ్యక్తిని స్వస్థపరిచాడు. 7వ వచనం నుంచి ఆ మాటలు చదువుతాం. అయితే ఆ లుస్త్రాలో ఉన్న ప్రజలు వాళ్ళ వెంటనే వాళ్ళ గౌరవం, వాళ్ళ అభిమానము, వాళ్ళ ప్రేమ ఎంత తారాస్థాయిలో ఉన్నాయంటే, పౌలు తర్వాత బర్నబాను దేవతలు మనుషుల రూపంలో వచ్చారని భావించారు. దేవతలు మనుషుల రూపంలో వచ్చారని భావించి 11-12 వచనాల్లో వాళ్ళు అంటున్నారు, ఆ జన సమూహములు పౌలు చేసిన దాన్ని చూసి లుకయోనియ భాషలో దేవతలు మనుషు రూపము తాల్చి తమ వద్దకు దిగివచ్చిన్నారని కేకలు వేసి బర్నబాకు దూపతి బృహస్పతి అనియు, పౌలు ముఖ్య ప్రసంగికుడు అయినందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టిరి. దేవతలు పేర్లు పెట్టేసుకున్నారు. ఇక వాళ్ళ ఊరేగింపుగా తీసుకుని వెళ్లి వాళ్ళకి బలులు అర్పించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడు పౌలు బర్నబా బట్టలు చెప్పుకొని వాళ్ళు మాట్లాడుతున్న మాటలు మనకు ఆలోచన పుట్టించే మాటలు, వాళ్ళు మాట్లాడుతున్న మాటలు మనకు ఆలోచన పుట్టించే మాటలు. 14, అపోస్తలులైన బర్నబాయును పౌలును ఈ సంగతి విని తమ వస్త్రాలు చింపుకొని సమూహములోకి జ్వరపడి, అయ్యలారా మీరెందుకు ఇలాగు చేయుచున్నారు, మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే, ఈ వ్యర్థమైన వాటిని మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండి సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవాలని మీకు సువార్త ప్రకటించుచున్నాము. వారు సువార్త చెప్పారట, వారు సువార్త చెప్పారు. ఏంటి వాళ్ళు చెప్పిన సువార్త అంటే, ఏది దైవము ఏది దైవం కాదు చెప్పారు. ఎవరిని ఆరాధించొచ్చో ఎవరిని ఆరాధించకూడదో చెప్పారు. చాలా ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, మనం గౌరవించటం, భక్తి కలిగి ఉండటం మంచిదే కానీ దేవుడి స్థానాన్ని మరొకరికి ఇవ్వకూడదు, దేవుడి స్థానంలో ఎవరిని ఉంచకూడదు, దేవుణ్ణి సరిగ్గా అర్థం చేసుకోవాలి, దేవుడి గురించిన లోతైన అవగాహన లేకపోతే కనబడే ప్రతి దానికి మొక్కటం కొంచెం ప్రత్యేకంగా ఉన్న, చాలాసార్లు వింటా ఉంటాం, చెట్టుకు కాసిన వంకాయ దేవుడి ఆకారంలో కాసింది, పువ్వు దేవుడి ఆకారంలో కాసింది, దాన్ని కూడా దేవుని చేయడం ట్రై చేస్తూ ఉంటారు. ఆల్రెడీ వర్షానికి ఒక దేవుడు అని పేరు పెట్టారు, భూమికి ఒక దేవుడు అని పేరు పెట్టారు, సృష్టిలో ప్రతిదానికి పేర్లు పెట్టేశారు, పూజలు స్టార్ట్ చేశారు, గుళ్ళు కట్టేశారు. మనం దాన్ని భక్తి అనలేమా అనొచ్చు, అది ఎందుకు భక్తి కాదు, భక్తే. కానీ ఆ భక్తి నిజదేవునికి చెందటం లేదు కాబట్టి వారు ఆసక్తి నిజదేవుని పట్ల కాదు నిజదేవుని పట్ల కాదు కాబట్టి వాళ్ళు నష్టపోతారు. వాళ్ళ ఆశీర్వాదం పొందుకోవడానికి బదులు దేవుని కోపాన్ని చూస్తారు, ఉగ్రతను చూస్తారు. అందుకోసమే పౌలు వాళ్ళు బట్టలు చింపుకొని పౌలు బర్నబా వాళ్ళు బతిమాలుతున్నారు, మీరు చేస్తున్నది దేవుడు మెచ్చడు, దేవుడు ఒప్పుకోడు, దేవుణ్ణి అంత చిన్నగా అంచనా వేయొద్దు, ఏమాత్రం కొంచెం ప్రత్యేకంగా మాట్లాడినా ఇక దేవతలు దేవుడు అని మీరు పొగిడేయొద్దు. చాలాసార్లు ఈ దేవీ దేవతల పారాయణం వింటున్నప్పుడు ఏమర్థమవుతుందంటే దేవుడు ఉన్నాడు అని వాళ్ళు చెప్పుంటే జనం ఏమన్నారంటే దేవుడు ఇంకెవరో కాదు, నువ్వే దేవుడివి, నువ్వే దేవుడివి. ఆయన చెప్పేదేమో దేవుడి కోసం మాట్లాడితే వీళ్ళేం చేశారంటే నువ్వే దేవుడివి అని చెప్పి అక్కడే ఆగిపోయారు. చాలాసార్లు మనం దేవుణ్ణి అర్థం చేసుకోవడంలో తప్పుతూ ఉంటాం, అపార్థాలు త్వరగా చేసుకుంటాం, చివరికి ఒకనొక టైంకి ఏమి చేయకుండానే ఏమి ఏ అవగాహన లేకుండానే ఓరకనే దేవుడు అర్థమైపోయినట్టుగా ఫీల్ అయిపోతాం. ఇంతే దేవుడు అంటే, ఇంతే బైబిల్ అంటే, ఇంతే జీవితం అంతే అని చెప్పి ఎక్కడో విన్న పనికి మాలిన మాటలు తీసుకొచ్చి దాన్ని వేదాంతంగా మాట్లాడుతూ ఉంటాం. కానీ దేవుని గ్రంథం దేవుడు మన చేతిలో ఉంచి దేవుణ్ణి బాగా తెలుసుకోవడానికి, దేవుడి గురించిన క్లారిటీలో మనం ఉండడానికి ఆయన చాలా స్పష్టంగా మాట్లాడుతున్న లేఖన భాగాలు, హూ ఈజ్ గాడ్, ఎవరు దేవుడు, ఎవరు ఆరాధనకి అర్హులు, ఎవరు పూజకు అర్హులు, ఎవరిని మీద మన మనసు పెట్టుకోవాలి, ధ్యానం పెట్టుకోవాలి, ఎవరిని మదిలో పెట్టుకోవాలి అన్నది అర్థం కావడానికి పౌలు బర్నబాలు మేము మీ వంటి స్వభావం కలిగిన మనుషులమే, మీ వంటి స్వభావం కలిగిన మనుషులమే. నేను చూడండి చాలా దేవీ దేవతలందరూ మనుషులే, మరి ఎందుకు వారిని దేవతలు చేశారంటే అంటే కొంచెం స్పెషల్ గా ఏమైనా కనబడితే వాళ్ళు దేవుడు అయిపోతారు తప్ప దేవుడికున్న ఆ ఔన్నత్యం మనం ప్రభు కృపను బట్టి బుధవారం ఉదయకాలం బైబిల్ స్టడీలో గాడ్స్ నేచర్ ని స్టడీ చేస్తున్నాం. అంతకుముందు గాడ్స్ నేమ్స్ ని స్టడీ చేశాం. ఈయన దేవుడు అని చెప్పాలంటే ఆయన ఏమై ఉండాలి, ఏమై ఉండాలి అన్నది మనం వాక్యం ఎలా చూపిస్తుందని అర్థం చేసుకుంటూ వచ్చాం. ఇక్కడ కూడా పౌలు ఏమంటున్నాడంటే 15వ వచనంలో ఆయన ఇలా మాట్లాడతాడు. అపోస్తలుల కార్యాల గ్రంథం 14వ అధ్యాయం 15వ వచనంలో ఆయన ఇలా మాట్లాడుతున్నాడు, మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. ఎస్ఎఫ్జేలో ప్రభుని స్తుతించాల్సిన మాట ఏంటంటే ప్రారంభం నుంచి దేవుడు ఆ విషయం నేర్పించాడు. కాస్త స్పెషల్ గా ఏమైనా చేస్తే ఇక దేవుడు అన్నో అలవాటు అయిపోయింది, అది ఎంత దైవ దోషం అర్థం కావట్లా. అందుకోసం ఎప్పుడూ కూడా మేము కాదు దేవుడే, ఆయన ఆయన కార్యాలు మనుషుడు కార్యాలు కావు, ఏ మనిషి వైపు చూడొద్దు, ఏ మనిషి మనసులో పడాలని కూడా చూడొద్దు, దేవుడు చూస్తున్నాడు, ఆయన మనసులో ఉండాలి, ఆయన చిత్తం చేయాలి, ఆయన సంతోష పెట్టాలని చెప్పి ఆయన కొరకు చేద్దాం. ఎస్ఎఫ్జేలో కొందరు ఈ మాట చెప్తారు, నేను దాన్ని పూర్తిగా నమ్మను కానీ అలాగని పూర్తిగా లేదని కూడా అనలేము. మనుషుల కొరకు, గుర్తింపు కోసము, మార్కుల కోసము ఇప్పుడు కాస్త తగ్గించినట్టున్నారు. ఆ పేర్లు ముందు స్టార్లు పెడతారు, ప్రస్తుతానికి ఒక 5 ఉన్నారంతే స్టార్లు పెట్టుకున్నవారు, గతంలో చాలా మంది పెట్టేవాళ్ళు. ఎందుకు ఆ పేర్ల ముందు స్టార్లు పెడుతున్నారు, పేర్ల ముందు చుక్కలు పెడుతున్నారంటే మేము పైకి కనిపించాలి, ఎవరికి నడిపించే వాళ్ళకి, ఎవరికి కాన్ఫరెన్స్ వచ్చిన వాళ్ళకి మంచిదే, కానీ దేవుడు కనిపించాలి అనుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది, దేవుడు చూడాలి అనుకుంటే ఆత్మీయంగా ఉంటుంది. బైబిల్ వేషధారణ విషయంలో చాలా ఎక్కువగా గద్దించింది, వేషధారణ వేరు యథార్థత వేరు. నేనేం చెప్పడానికి ట్రై చేస్తున్నానంటే మనుషులు దేవుళ్ళు కారు. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఎందుకో పాతకాలపు సేవకులు ఎంత ధ్యానంగా ఉన్నా సరే వాళ్ళ పాదాల మీద పడడం అలవాటు చేసుకున్నాం, వాళ్ళ ఫోటోలు పెట్టుకోవడం అలవాటు చేసుకున్నాం, ఇక వాళ్ళని యేసుక్రీస్తు ప్రభువుతో సమానం చేయడం అలవాటు చేసుకున్నాం. భక్తుడు భక్త సింగ్ గారు దాన్ని పూర్తిగా అవాయిడ్ చేశాడు. చాలా మంది ఆత్మీయంగా ఉన్న వాళ్ళు చెప్పారు వాళ్ళు మరుగైపోవాలి. విలియం కేరీ ఒక మాట అంటాడు, విలియం కేరీ చనిపోయిన తర్వాత విలియం కేరీ చేసిన సాహస కార్యాల కోసం మీరు మాట్లాడొద్దు, విలియం కేరీ దేవుని కోసం మీరు మాట్లాడాలి. చెప్పులు కుట్టుకునేవాడిని భారతదేశానికి తీసుకొచ్చి గొప్ప సేవ కోసం ఏ బలవంతుడైన దేవుడు వాడుకున్నాడో ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన సమాధి మీద మిషన్ ట్రిప్ కింద ప్రతిసారి ఆ పేరు మా హృదయాన్ని బాగా కదిలిస్తుంది. ఐఎమ్ ఏ పూర్ అండ్ హెల్ప్లెస్ రిచర్డ్ వాంగ్, నేను కడు బీదనైన పనికి మాలిన పురుగు వంటి వాడను, నేను ఆయన చేతులు ఒదిగిపోయాను. వాళ్ళు తమను తాము కనపరుచుకోవాలనుకోలేదు, దేవుడిని కనపరుచుకున్నారు. సాధారణంగా పౌలు భక్తుడు ఏం చేస్తారంటే బట్టలు చింపుకుంటున్నాడు, బర్నబా బట్టలు చింపుకుంటున్నాడు. దాని తీవ్రత వాళ్ళకి అర్థం కావడానికి మీరు మేము చేసిన అద్భుతానికి మమ్మల్ని దేవుళ్ళు అంటున్నారు, దేవుడు అంటే అద్భుతాలు చేసేవాడు మాత్రమే కాదు, ఆయన ఎవరంటే 15వ వచనంలో దేవుని క్యారెక్టరిస్టిక్స్ రాయబడ్డాయి. 15వ వచనం, ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండి సమస్తమును సృజించిన జీవము గల దేవుడు, ఈజ్ లివింగ్ గాడ్, ఈజ్ ఆల్సో క్రియేటర్ ఆఫ్ ద యూనివర్స్ అండ్ ఎర్త్ అండ్ ఓషన్స్. ఆయన లివింగ్ గాడ్ అంటే అర్థం ఏంటి, ఎవరిలో నుంచో పుట్టలేదు, ఎవరో ఆయనకు జన్మనివ్వలేదు, దేవుడికి తండ్రి లేడు, దేవుడికి తల్లి ఉండదు, ఆయనకు సోర్స్ ఉండదు, ఆయన స్వయంభవుడు, ఆయన తనంతటి తానే జీవం కలిగిన వాడు. దేవుణ్ణి ఎవరు చేశారని అడగొద్దు, ఎవరైనా చేస్తే ఆయన దేవుడు కాడు. అది పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. రెండో మాట, ఆయన జీవము గల దేవుడు మాత్రమే కాదు సృష్టికర్త, ఆకాశమును భూమిని సముద్రాన్ని అందులో ఉన్న సమస్త జీవకోటిని చేసిన దేవుడు అని ఆయన గురించి మాట్లాడుతున్నాడు. 17వ వచనంలో దైనందిన జీవితంలో ఆయన సృష్టి చేయడం మాత్రమే కాదు, ఆయన జీవాధిపతిగా ఉండడం మాత్రమే కాదు, ఆయన సృష్టి అంతటినీ నడిపిస్తా ఉన్నాడు. నిజముగా ఇన్ని కోట్ల జీవరాశులకి ఆహారం పెట్టడం, ఇన్ని కోట్ల జీవరాశుల్ని పోషించడం అన్నది ఎంత పెద్ద టాస్క్ అది. దేవుడు అన్నిటినీ పోషిస్తా ఉన్నాడు, అన్నిటినీ పోషిస్తా ఉన్నాడు. 17వ వచనం, అయినను దేవుడు ఆకాశం నుండి మీకు వర్షాన్ని కురిపిస్తున్నాడు, వరుణ దేవుడు అనొద్దు. ఒకే ఒక దేవుడు, ఒక్కొక్క కార్యానికి ఒక్కొక్క దేవుడు రాడు, ఒకే ఒక దేవుడు. 17వ వచనం, ఆకాశం నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను, బయలుదేవత అనొద్దు, బయలుదేవత కాదు ఋతువుని తెప్పించేది ఆ జీవం గల దేవుడే. ఆయన ఆకాశం నుండి వర్షాన్ని ఫలవంతుల ఋతువులను దయచేయచ్చు, ఆహారాన్ని అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయాన్ని నింపుచు, మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. హాలీవుడ్ లో ఒక మూవీ తీశారు, గాడ్ ఈజ్ నాట్ డెడ్, దేవుడు చనిపోలేదు. గాడ్ ఈజ్ నాట్ డెడ్ అన్న మూవీ ఎందుకు తీశారంటే, యూనివర్సిటీలకు వెళ్ళిన పిల్లలకి, కాలేజీలకు వెళ్ళిన పిల్లలకి చెప్తున్న ఈ టీచింగ్స్ వాళ్ళకి ఏమర్థం అవుతుందంటే, దేవుడు లేడు, దేవుడు చచ్చిపోయాడు, దేవుడు లేడు, దేవుడు చచ్చిపోయాడు, అందుకోసమే ఈ న్యాచురల్ కలామిటీస్ వస్తున్నాయి, అందుకోసమే పరిస్థితులన్నీ అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉన్నాయి, దేవుడు అని ఒక కల్పితము, ఆ దేవుడు లేడు అన్నది వెస్టర్న్ కంట్రీస్ లో, క్రిస్టియన్ కంట్రీస్ లో యవనస్తులు పడుతున్న ట్రాప్. దానికోసం చాలా చక్కగా గాడ్ ఈజ్ నాట్ డెడ్, ఆయన చనిపోలేదు, ఆయన సజీవుడు, ఆయనకి చావు రాదు అని చాలా చక్కటి యవన బిడ్డలకి, మీరు చూడకపోతే తప్పకుండా చూడండి, మీకు చాలా విషయాలు యూనివర్సిటీల్లో టీచింగ్ ఏం జరుగుతూ ఉందో, కాలేజీకి వెళ్ళిన పిల్లలు దేవుడికి ఎంత దూరం అయిపోతారో, ఎట్లా సాతాన్ పనిచేస్తా ఉన్నాడు మీకు అర్థమవుతుంది. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో నేనేం జ్ఞాపకం చేస్తున్నానంటే, మనం చాలా మంది పేరెంట్స్ కున్న ప్రయారిటీ ఏంటంటే, మా పిల్లలు చదువుకోవాలి, మా పిల్లలకు మంచి ర్యాంకులు రావాలి, మా పిల్లలకు మంచి కెరీర్ రావాలి, కాబట్టి మా పిల్లలు రోజు ఇలాగా ప్రార్థనలు చేసుకుంటా ఉంటే, ఏదో ఒక గంట ప్రార్థన అయితే పర్లేదు, మళ్ళా కొంతమంది ఎవరి పిల్లలకు ఫోన్ చేసి ఉదయం ప్రార్థననో ఉపవాస ప్రార్థననో హాఫ్ నైట్ ప్రార్థన అని పిలుస్తా ఉంటే వాళ్ళు చదువు ఏమైపోవాలి, అది మన భయం, అది మన భయం. ఎస్ఎఫ్జేలో ఈ రాత్రి ఆరాధనకు వచ్చిన పేరెంట్స్ 540 ప్లస్ 265, ఆల్మోస్ట్ 800 ప్లస్ ఈ రాత్రి ఈ ఇనాగరేషన్ లో ఉన్నారు. 800 కుటుంబాలకు పిల్లలు ఉన్నారు, 800 కుటుంబాలకు చిన్నపిల్లలు ఉన్నారు, యవన పిల్లలు ఉన్నారు. అయితే ఎందుకు మనం దేవుడి దగ్గరికి వాళ్ళని పంపించమంటే, ఈ చదువు వాళ్ళని పోషించదు. మనం అనుకుంటున్న బీటెక్లు ఎంటెక్లు అవి మన పిల్లలు పోషిస్తాయి అని అనుకుంటున్నాం. కావున ప్రియులారా, లేఖనాలు మనతో ఏం మాట్లాడుతున్నాయంటే, దేవుడు ఆకాశాన్ని భూమిని సముద్రాన్ని వాటిలో సర్వమును సృజించిన జీవము గల దేవుడు, ఆయన్ని ప్రసన్నం చేసుకోవటం, ఆయన దక్కించుకోవటం, ఆయన ఇంప్రెస్ చేయటం, ఆయన ఎరగటం జీవితానికి అంతకంటే ధన్యత ఏముంటుంది? యెహోవాను దేవుడిగా గల జనులు ధన్యులు, తమ దేవుడు నిరుగువారు నూతన బలం పొందుదురు. ఎన్నో ఆశీర్వాదకరమైన మాటలు ఉన్నాయి. మనం దేవుణ్ణి ఆయన శక్తి సామర్థ్యాలు అర్థం కావాలి, పేరెంట్స్ కి ఆయన శక్తి సామర్థ్యాలు అర్థం కావాలి. డబ్బు మనల్ని పోషిస్తుంది అని నమ్ముతున్నాం, 99% 100% అన్నం కూడా అతిశయోక్తి కాదేమో. చదువులు మనల్ని పైకి తీసుకొస్తాయి అని నమ్ముతున్నాం, డబ్బు మన జీవితాన్ని సంతోషకరంగా మారుస్తుంది అని నమ్ముతున్నాం. మనకెందుకు దేవుడు మన జీవితానికి కేంద్రంగా ఉండాలి, ఆయన ఉంటే చాలు, మిగతా అవన్నీ బాగుంటే, ఆయన లేకపోతే జీవితం వ్యర్థమైపోతుంది అని ఎందుకు క్రైస్తవ తల్లిదండ్రులకి గ్రహింపు రావట్లా. భక్తుడు పౌలు అదే జ్ఞాపకం చేస్తున్నాడు, జీవము గల దేవుడు, భూమి ఆకాశాలను సముద్రాలను సృజించిన దేవుడు, వాటిలో సమస్తమును పోషిస్తున్న దేవుడు. పైగా 17వ వచనం, ఆకాశం నుంచి వర్షాన్ని కురిపిస్తున్న దేవుడు, ఋతువుని రప్పిస్తున్న దేవుడు, మంటిలో నుంచి ఆహారాన్ని పుట్టిస్తున్న దేవుడు, మీకు డైజెషన్ పవర్ ఇచ్చిన దేవుడు, మీరు తినడానికి దేహాన్ని ఇచ్చిన దేవుడు, బ్రతకడానికి జీవాన్నిచ్చిన దేవుడు. ఆయనే కదా, ఆయన లేకుండా మనం ఎక్కడ, ఆయన లేకుండా మనం ఎక్కడ, ఆయన లేకపోతే మనకు పిల్లలు ఎక్కడి నుంచి, ఆయన లేకపోతే సహకారి ఎక్కడి నుంచి, ఆయన లేకపోతే మన జీవం ఎట్లా కొనసాగుతుంది? ఆయనే కదా, ఆయనే కదా. కావున ఆ దేవుని వైపు తిరగండి, ఆ దేవుని వైపు తిరగండి. 15వ వచనం చివరి మాట, జీవము గల దేవుని వైపు తిరగవాలని మీకు సువార్త ప్రకటించుచున్నాము. నేను పేరెంట్స్ కి 2 చేతులెత్తి జోడించి రిక్వెస్ట్ చేస్తున్న మాట ఏంటంటే, మీ పిల్లల్ని మీరు ప్రేమిస్తున్నారు, మీ పిల్లల్ని మీరు ప్రేమిస్తున్నారు, మీకంటే దేవుడు ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, ఆయనే తన పిల్లలు మీకు ఇచ్చాడు, మీరు ఆయన పిల్లలు, మీ పిల్లలు ఆయన పిల్లలు, ఆయనకి మీ పిల్లలు దూరం చేయొద్దు, ఏ పేరుతో కూడా, చదువుల పేరుతో కూడా, ఉద్యోగాల పేరుతో కూడా, ఏ పేరుతోటి ఆయనకి మీ పిల్లల్ని మీరు దూరం చేయొద్దు. యవనస్తుల కాన్ఫరెన్స్ నడిపిస్తున్న బిడ్డలు పలుమహారులు నాకు చెప్పే రిక్వెస్ట్ ఏంటంటే, పేరెంట్సే మా పిల్లలు చదువుకోవాలి కదా అంటున్నారు, పేరెంట్సే వాళ్ళ పిల్లల్ని మోటివేట్ చేయట్లేదు, పేరెంట్సే వాళ్ళు ఎంకరేజ్ చేయట్లేదు, అడ్డుగా ఉన్నారు. ఏ పేరెంట్స్? ఎస్ఎఫ్జేలో ఉన్న పేరెంట్సే, అనుదిన భక్తులకు వచ్చిన పేరెంట్సే, పరలోకం కోసం ఉదయం సాయంకాలం మధ్యాహ్న కాలంలో వింటున్న పేరెంట్సే, డబ్బు మీద ఉన్న నమ్మకం బైబిల్ మీద లేదు, చదువుల మీద ఉన్న నమ్మకం దేవుని మీద లేదు. దయచేసి 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 తిరుగుదాం, ఆయన వైపు తిరుగుదాం, ఆయన వైపు తిరుగుదాం. అపోస్తల కార్యాల గ్రంథం 17వ అధ్యాయంలో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. అపోస్తల కార్యాల గ్రంథం 17వ అధ్యాయంలో ఏథెన్స్ పట్టణానికి వచ్చాడు పౌలు. ఏథెన్స్ పట్టణ వాసులు కూడా దేవుడంటే భక్తి కలిగిన వారే. అసలుకి దేవుడంటే భక్తి లేనిది ఎవరికి? చాలాసార్లు అనిపిస్తుంది, ఎందుకెందుకు కోపం వస్తుంది, ఎందుకెందుకు కోపం వస్తుంది అంటే, సువార్త నిజ దేవుణ్ణి పరిచయం చేయడానికి బదులు ఆ వాళ్ళ దేవుళ్ళు దేవుళ్ళు కాదు అనేసరికి రోషం పుట్టుకొచ్చింది. మంచిదే, మనం మాత్రం ఒప్పుకుంటాం ఏంటి మన దేవుడు దేవుడు కాదంటే. జనరల్ గా ఆ వాళ్ళ దేవుడు దేవుడు కాదు అన్న విషయం మనం చెప్తే కోపం వస్తుంది. వాళ్ళ నిజ దేవుడు అర్థమైతే ఏది కల్పితమో ఏది మోసమో అర్థమవుతుంది. పౌలు ఏథెన్స్ పట్టణానికి వెళ్ళాడు. ఏథెన్స్ పట్టణం ఉన్న పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. ఏథెన్స్ పట్టణానికి వెళ్తే 17వ అధ్యాయము 23వ వచనంలో మాట్లాడుతున్నాడు, నేను మీ గుళ్ళలోకి వచ్చాను, మీ విగ్రహాలను చూశాను, వాటి మీద ఉన్న పేర్లు చదివాను. 17వ అధ్యాయము 23వ వచనం, నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమను చూచుచుండగా ఒక బలిపీఠం నాకు కనబడును, దాని మీద తెలియబడని దేవునికి అని రాయబడి ఉన్నది అన్నోను గాడ్. దేవుడు ఉన్నాడు, ఆయన పూర్తిగా అర్థం కాలేదు, అయినా సరే మేము బొమ్మ పెట్టేశాం అని రాసుకున్నారు. మీరు తెలియబడని దేవునికి అని రాసుకున్నారు. కాబట్టి ఆ తెలియబడిన దేవుడు ఎవరో మీకు అర్థం అవ్వాలంటే 24వ వచనంలో మాట్లాడుతున్నాడు, జగత్తును ఈ హోల్ క్రియేషన్ కి క్రియేటర్ ఆయన, జగత్తును అందరి సమస్తమును నిర్మించిన వాడు దేవుడు. మన చేతులతో చేసిన వాడు దేవుడు కాదు, మనం చేసిన వాడు దేవుడు, మనం చేసిన వాడు దేవుడు. జగత్తును అందరి సమస్తమును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు. రెండో మాట, ఆ దేవుడు ఆకాశానికి భూమికి ప్రభువు. ఆ దేవుడు ఆకాశానికి ప్రభువు, భూలోకానికి ప్రభువు. జగత్తును సృష్టించిన దేవుడు, జగత్తులో ఉన్న సర్వమును నిర్మించిన దేవుడు, ఆయన భూమి ఆకాశాలకు ప్రభువు. ఆయన హస్తకృతములైన ఆలయాల్లో నివసింపుడు, ఆయన్ని బంధించలేము, ఆయన ఒక రూపంలోకి తీసుకురాలేము, ఆయన ఒక గుడిలోకి తీసుకురాలేము, ఒక చర్చిలోకి తీసుకురాలేము, ఆయన్ని కన్ఫైన్ చేయలేము, ఆయన రెస్ట్రిక్ట్ చేయలేము, ఆయన లిమిట్ చేయలేము అని మాట్లాడుతున్నాడు. 25, ఆ దేవుడు ఎవరంటే అందరికి జీవాన్నిస్తున్న దేవుడు, అందరికి ఊపిరినిస్తున్న దేవుడు. అందరికి జీవమును ఊపిరిని సమస్తమును దయచే దేవుడు. ఆ దేవుడు ఎవరంటే ఇచ్చేవాడు, పుచ్చుకునేవాడు కాదు. ఆ దేవుడు ఇచ్చేవాడు, పుచ్చుకునేవాడు కాదు. దేవుడు నాకేం ఇచ్చాడు అని మాట్లాడడానికి ఆ నాలుక ఆయన ఇచ్చిందే. ప్రశ్నిస్తున్న ఆ పెదాలు ఆయనవే, ప్రశ్నిస్తున్న ఆ చేతులు ఆయనవే. ఆయనే సమస్తాన్ని ఇచ్చాడు. జీవం ఆయందే, ఊపిరి ఆయందే, నీ దేహం ఆయందే, నీ జీవం ఆయందే. నాది అని చెప్పడానికి మనం హక్కు లేదుగా, ఎక్కడా కొనలేదుగా, ఓనర్షిప్ మంది కాదుగా. కాబట్టి ఆయన సృష్టికర్త, ఆయన ప్రాణాధారమైన వాడు, జీవాధారమైన వాడు, జీవాధారమైన వాడు. 28వ వచనం మాట్లాడుతున్నాడు, అందరం మనమందరం మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. ఈరోజు నువ్వేమై ఉన్నావు, ఆయన భిక్ష, ఆయన దయ అంతే. ఈ దినం ఆయంది, ఈ ప్రాణం ఆయంది, ఈ దేహం ఆయంది. ఆయన ఎందే బ్రతుకుచున్నాం, ఆయన ఎందే ఉనికి కలిగి ఉన్నాం, ఆయన ఎందే చలించుచున్నాము. కాబట్టి ప్రియులారా, లోకంలో దేవుడు అంటే సరిగ్గా అర్థం కాకుండానే భక్తి చేస్తున్న అని అశేష ప్రజానికం కళ ముందు కనబడతా ఉండగా ఈ రాత్రి ఈ ప్రయత్నం మనం ఏదైతే ఈ ఆలయంలో సంఘముగా కూడుకొని వాక్యాన్ని చేతపట్టుకొని ఆరాధిస్తున్నామో ఇది మూఢభక్తి కాకూడదు కాదు. మనకి గ్రంథం ఉంది, జీవగ్రంథం. ఆ గ్రంథం ఆయన రాయించి మన చేతిలో పెట్టాడు. మనం సత్యంలో ఉంటున్నాం, సత్యాన్ని బాగా అర్థం చేసుకుందాం, అవపోషణ పడదాం, గ్రహింపులోకి తెచ్చుకుందాం, ఆచరణలో పెడతాం. ఈ గ్రంథం మన త్రోవకు వెలుగు, ఈ గ్రంథం మన పాదానికి దీపం. మనం సత్యంలో చీకట్లో మోసాల్లో అబద్ధాల్లో కాక సత్యంలో నడవడానికి ఈ గ్రంథాన్ని దేవుడు మనకిచ్చాడు, ఈ గ్రంథాన్ని మన దేవుడు మనకిచ్చాడు. కాబట్టి అన్ని పరిస్థితులు పరిశుద్ధ లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి, అన్ని పరిస్థితులు పరిశుద్ధ లేఖనాలు మాట్లాడుతున్నాయి. ప్రాముఖ్యంగా 29వ వచనం మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పనల వలన మరల్చబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వం పోలి ఉన్నదని తలంచకూడదు. దేవుణ్ణి బంగారంలో చూడకూడదు, వెండిలో చూడకూడదు, రాతిలో చూడకూడదు. నేను ప్రాముఖ్యంగా వెండి బంగారాలతో చేసిన విగ్రహాల్లో దేవుణ్ణి చూడకూడదు అన్న భావం వస్తా ఉన్నా, మన వెండి బంగారాలతో విగ్రహాలు చేయకపోయినా పర్లా, వెండి బంగారాలతో విగ్రహాలు చేయకపోయినా పర్లా, ఆ పేరు వింటే చాలు భక్తి పొంగుకొస్తుంది, ఆ పేరు వింటే చాలు ప్రాణం లేచొస్తుంది. వెండి పేరు విన్నా, బంగారం పేరు విన్నా, డబ్బు పేరు విన్నా, విగ్రహాల్లో దేవుడు ఉండడు. అది మనకు అర్థమైంది. అర్థం కావలసిన ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే ఆధునికమైన విగ్రహాలు నేను అన్నాను కదా, చదువు, సరస్వతి, డబ్బు, లక్ష్మీదేవి, వాళ్ళు ఆ పేరు పెట్టారు, మనం ఆ పేరు పెడతలేదు. కానీ మనకు ఆ దేవతలే దేవుళ్ళుగా ఉన్నారు, ఆ దేవతల్ని ఆరాధిస్తా ఉన్నాం. కాదని గుండు మెచ్చి వేసుకుని చెప్పండి, కాదండి మేము సరస్వతిని ఆరాధించట్లేదు, మేము లక్ష్మీదేవిని ఆరాధించట్లేదు. నేను ఇలా అంటాను, చదువులు బాగా రావాలి, మంచి మార్కులు రావాలి, టాప్ ర్యాంకులు రావాలి, కాబట్టి యేసుక్రీస్తు ప్రభు సహాయం చేయాలి. నాకు ఎదిగి అడుగుతాను, ఎవరు పెద్ద దేవుడు? యేసు పెద్ద దేవుడా? చదువుల తల్లి పెద్ద దేవత? యేసుదేవుడు రావాలని కాదు కదా ప్రార్థన, చదువుల తల్లి రావాలని కదా ప్రార్థన. చదువుల తల్లి పెద్ద దేవత అయిపోయింది, యేసు చిన్న దేవుడు అయిపోయాడు. దేవుడు అనడం కంటే హెల్పర్ అంటే బాగుంటుందేమో, అటెండర్ అంటే బాగుంటుందేమో, ప్యూన్ అంటే బాగుంటుందేమో, క్లర్క్ అంటే బాగుంటుందేమో. ఆయన మీద భక్తితో కాదు కదా అడిగేది, ఆయన మీద భక్తితో కాదు కదా. భక్తి అంతా చదువుల తల్లి మీద, భక్తి అంతా డబ్బు దేవుడి మీద. కాబట్టి దేవుని పిల్లలారా, వాక్యం అంతా ఏం మాట్లాడుతుందంటే మనం వెండినైనా బంగారాన్నైనా దేవత్వముగా ఎంచకూడదు, మనుషుల్ని దేవుళ్ళుగా ఎంచకూడదు. ఎందుకు ఫిల్మ్ యాక్టర్ని ఈ అడ్వర్టైజింగ్ కంపెనీలు వాడుకుంటాయి? ఎందుకు క్రికెట్ స్టార్ని ఈ మార్కెటింగ్ లోకి వాళ్ళు దించుతారు? ఎందుకంటే వాళ్ళ దేవుళ్ళు. వాళ్ళకి చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు, భక్తులు ఉన్నారు, ఆరాధించే వాళ్ళు ఉన్నారు, పచ్చబొట్లు కొనిపించుకునేవారు, టీషర్ట్ల మీద ఫోటోలు వేయించుకునేవారు, బైక్ల మీద కార్ల మీద ఫోటోలు వేయించుకునేవారు, ఇళ్లలో ఫోటోలు ఫ్రేములు కట్టించుకునేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మనుషులు దేవుళ్ళు కారు, వెండి బంగారాలు దేవుళ్ళు కావు. దేవుడు కలిగి దేవునిగా దేని రూపాన్ని పోల్చడానికి వీల్లేదు. మేబీ ఈ వర్కింగ్ పీపుల్ మధ్య ప్రైవేట్ సెక్టర్లో బాస్ ఈజ్ రైట్, పోలీస్ డిపార్ట్మెంట్ లో బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్, ఏం చెప్తే కరెక్ట్, ఎస్ బాస్ ఏం చెప్పినా కరెక్టే. నాకు అర్థం కాదు ఎందుకు ముందు నమస్తే సార్ చెప్పాలి, ఎందుకు చివరిలో నమస్తే చెప్పాలి, బెండవ్వాలి, మొక్కాలి ఎవరికి? మనుషులకి. ఎవరికి మనుషులకి డబ్బుల దగ్గర ఎవరు చెప్పాల్సిన పనులు ఆటోమేటిక్ గా బెండ్ అయిపోతాం. డబ్బు ఇస్తామంటే ఏమైనా చేసేస్తాం, ఏమైనా చేసేస్తాం. యవన బిడ్డలు ఉద్యోగాల కొరకు చదువుల కోసం కాలేజీల చుట్టూ పరిగెడతా ఉంటే అనిపిస్తా ఉంటది, అబ్బా సరస్వతిని ఎంత బాగా ఆరాధిస్తున్నారు. ఎంట్రీ కోసం క్యూలో నిలబడితే అనిపిస్తుంది, అబ్బా లక్ష్మీదేవిని ఎంత బాగా ఆరాధిస్తున్నారు. బైబిల్ పట్టుకొని రోడ్డు మీద నడిచేది ఎవరున్నారు? ఆ పుస్తకాల మూట మోసుకొని నడ్డొంగిపోయినట్లుగా పరిగెడతా ఉన్నారు, పరిగెడతా ఉన్నారు. నా బైబిల్ 2:1 అని చెప్పట్ల, 2 వేరు. దేవుడి జ్ఞానం వేరు, లోక జ్ఞానం వేరు. దేవుడి జ్ఞానం పైనుంచి వచ్చేది, లోక జ్ఞానం భూ సంబంధమైనది. లోక జ్ఞానం దెయ్యం వాడుకుంటున్నాడు, లోక జ్ఞానాన్ని సాతాను వాడుకుంటున్నాడు. యాకోబు పత్రిక 3:15, యాకోబు పత్రిక 3:15 ఈ జ్ఞానం, యాకోబు పత్రిక 5:15 మనం బాగా త్రిలకు నేర్పిస్తాం. మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉంటే అతడు దేవుణ్ణి అడగాలి, దేవుడు ధారాళంగా ఇస్తాడు అనే వాక్యాన్ని మనం చదువుతాం. కానీ ఆ వాక్యం భూ సంబంధమైన జ్ఞానం కోసం కాదు, పైనుంచి వచ్చే జ్ఞానం కోసం, క్రీస్తు జ్ఞానం కోసం, దైవ జ్ఞానం కోసం. 5:1 ఉన్న వాక్యం, 3:15 వస్తే ఈ జ్ఞానం పైనుంచి దిగి వచ్చినది కాదు, భూ సంబంధమైన జ్ఞానం, ప్రకృతి సంబంధమైన జ్ఞానం, దయ్యముల జ్ఞానం, దయ్యముల జ్ఞానం. అందుకే కాలేజీకి వెళ్తే గాడ్ ఈజ్ డెడ్, దేవుడు చచ్చిపోయాడు, దేవుడు లేడు, దెయ్యం లేదు, పాతాళం లేదు, పరలోకం లేదు, చావు లేదు, చావు రాదు. ఎంత మోసమో ఎంత గుడ్డితనమో, ఎంత మోసమో ఎంత గుడ్డితనమో. దెయ్యాల జ్ఞానం, దెయ్యాల జ్ఞానం. కావున పిల్లరా, మనం మన జీవితంలో దేవుడు అసలుకి ఈ ఒక్క మాట, నేను సమయం అవుతా ఉంది కాబట్టి ముగిస్తాను. అపోస్తుల కార్యాల గ్రంథం 17:1 ఒక మాట అన్నాడు. అపోస్తుల కార్యాల గ్రంథం 17:26-27 ఒక మాట మాట్లాడుతున్నాడు. 26:27, మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒక్కను నుండి ప్రతి జాతి మనసును సృష్టించి. దేవుడు మనుషులందరినీ కోతి నుంచి తీసుకురాలేదు, మనిషి నుంచే తీసుకొచ్చాడు. ఆ మనిషి పేరేంటి? ఆదాము. ఆ మనిషిని ఎలా చేశాడు? బైబిల్ మాట్లాడింది. ఆ మనిషికి ముందు ఏ మనిషి ఉన్నారు? బైబిల్ మాట్లాడింది. ఇంకే మనిషి లేడు, ఆదాము నుంచే వచ్చారు, కోతి నుంచి కాదు, ఏకకర్ణ జీవి నుంచి కాదు. 26, ఒకను నుండి ప్రతి జాతి మనుషుని సృజించి. 2, వారు ఒకవేళ దేవుణ్ణి తడవులాడి కనుగొందరేమో అని తాను వెదికి నిమిత్తము. దేవుడు ఎందుకు ఆయుష్కాలాన్ని ఇచ్చాడు? ఎందుకు 60-70 సంవత్సరాల జీవిత 60-70 సంవత్సరాల కాలాన్ని ఇచ్చాడంటే, ఎంజాయ్ చేయాలి, సెటిల్ అవ్వాలి, ప్రూవ్ చేసుకోవాలి, నాకంటూ కొన్ని పేజీలు ఉండాలి, నా వెనకాల 4 రాళ్ళు ఉండాలి. దానికోసం కాదు, దానికోసం కాదు. 26, వారు దేవుణ్ణి కనుగొనాలి, వారు దేవుణ్ణి వెతకాలి, వారు తమ సృష్టికర్తను తెలుసుకోవాలి. ఆయన ఎలాంటి మనసు కలిగిన వాడంటే, దేవుడు ప్రేమయే ఉన్నాడు. 1 యోహాను పత్రిక 4:10 గాడ్ ఈజ్ లవ్, దేవుడు ప్రేమయే ఉన్నాడు. దేవుడు మానవునికి కూడా ప్రేమించే మనసును పెట్టాడు. మనకు కూడా ప్రేమ లేకపోతే బ్రతకలేం, ప్రేమించబడకపోతే బ్రతకలేం, ప్రేమ చూపించకుండా మనం ఉండలేం. మనలాగే చేశాడు. అయితే ఈ 60-70 సంవత్సరాల జీవిత కాలంలో ఆ ప్రేమించే దేవుడు, సృష్టించిన దేవుణ్ణి ప్రేమించడానికి నేర్చుకోవడానికి దేవుడు భూమి మీద ఉంచాడు, నేర్చుకోవడానికి భూమి మీద ఉంచాడు. ఆయన ప్రేమించకుండా దేన్నో 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 మనుషుల్ని, డబ్బుని, ఉద్యోగాన్ని, స్వయాన్ని, స్వార్థాన్ని ప్రేమించేవారుగా మనం ఉంటే నిజంగా జీవితంలో ఫెయిల్ అవుతాం. దేవుడి వెతుకు నిమిత్తము నిర్ణయ కాలాన్ని, నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచను. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండివాడు కాడు. ఆయన కమ్యూనికేట్ అవుతా ఉన్నాడు, ఆయన పలుమార్లు మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన పలుమార్లు ప్రత్యక్షం అవుతా ఉన్నాడు. నేనున్నాను అని ప్రూవ్ చేసుకుంటూ ఉన్నాడు, నేనున్నాను అని చెప్తా ఉన్నాడు. వర్షం ఆయన వల్లే. వర్షం రాగానే మనం పరిగెత్తుకొని, ఎప్పుడు వర్షం తగ్గిపోతుందా నేను కాలేజీకి వెళ్ళిపోవాలి, ఎప్పుడు వర్షం తగ్గిపోతుందా నేను ఇంటికి వెళ్ళిపోవాలి అని మనం గాబరా గాబరా పడి పాడు వర్షం ఇప్పుడే రావాలా అని మనం చిటపట్లాడతామని కాదు, ఆగి స్తుతిస్తామని. ఆయనే వర్షాన్ని, ఆయనే ఋతువులను, ఆయనే సీజన్స్ ని ఆయనే రప్పిస్తున్నాడు. తన గురించి సాక్ష్యంగా ఉంచాడు, తను పరామర్శిస్తా ఉన్నాడు, తన ఉనికిని చాటుకుంటూ ఉన్నాడు, తన ఉనికిని చాటుకుంటూ ఉన్నాడు. ప్రభువైన ప్రియులారా, అర్థం చేసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో పౌలు రోమా సంఘానికి చాలా లోతైన విషయాలు పరిచయం చేశాడు. మనకి అవసరం అర్థం చేసుకోవడం చాలా అవసరం. రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో ఆయన ఎలా మాట్లాడుతున్నాడు, 19వ వచనం. ఎందుకనగా దేవుణ్ణి గూర్చి తెలియ సత్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉంది, దేవుడది వారికి విషదపరిచేను. ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన గుణలక్షణాలు సృష్టిలో పెట్టాడు, ఆయన గుణలక్షణ సృష్టిలో ఉంచి సృష్టి మాట్లాడుతూ ఉంది. దేవుని గూర్చి తెలియ సత్యమైనదేదో దేవుడే విషదముగా విపులముగా అర్థం చేసుకునేటట్లుగా దేవుడు దాన్ని చేశాడు, సృష్టిలో పెట్టాడు. 20వ వచనం, ఆయన అదృశ్య లక్షణాలు, కనిపించిన దేవుడి కింద కనిపించే లక్షణాలు, అదృశ్యుడు కానీ సజీవుడు. అదృశ్య లక్షణాలు అనగా ఆయన నిత్యశక్తి దేవత్వము, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడును. దేవుని హస్తాన్ని మనం చూడగలుగుతాము, చూడగలగాలి, దేవుని స్తుతించగలగాలి, దేవుని స్తుతించగలగాలి. మార్కెట్లోకి వెళ్తే కేజీ చికెన్ 200 రూపాయలకు వచ్చేది, చక్కగా మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ చేసుకుని తినేయచ్చు. ప్రశ్న ఏంటంటే, తిన్నావు కదా, ఆ తిన్నదాన్ని తిరిగి బతికించు, అప్పుడు గుర్తొస్తాడు దేవుడు అంటే ఏంటో. ఆయన సజీవుడు, ఆయన జీవము గల దేవుడు. మన చేతిలో లేదు, చంపుకు తినడమే మన చేతిలో ఉంది, బతికించడం మన చేతిలో ఎక్కడుంది, జీవం మన చేతిలో ఎక్కడుంది. ఆయన కమ్యూనికేట్ అవుతా ఉన్నాడు. ప్రభునందు పిల్లరా, దేవుని గురించి మనం బాగా అర్థం చేసుకోవడానికి ప్రధానంగా రెండు సాక్ష్యాలు దేవుడు మన ముందుంచాడు. ఆ రెండు సాక్ష్యాలు పరిచయం చేసి నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. రెండు సాక్ష్యాలు మన ముందుంచాడు. ఒకటి, దేవుడి చేతి పని అయిన ఈ బ్రహ్మాండమైన సృష్టి సాక్ష్యం ఇస్తుంది. నేను ఎలా వచ్చానంటే, ఆయన గొప్పోడు కాబట్టి, ఆయన శక్తిమంతుడు కాబట్టి, ఆయన జ్ఞానవంతుడు కాబట్టి, ఆయన జ్ఞానం, ఆయన వివేకం, ఆయన బలం, ఆయన శక్తి నన్ను చేసింది ఆయనే. బైబిల్లో ఆ మాటలు ఎంత ఆశ్చర్యకరంగా ఉంటాయో. సామెతల గ్రంథం మూడవ అధ్యాయంలో వాక్యం మాట్లాడుతూ ఉంది. మూడవ అధ్యాయము 19వ వచనం, జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించెను, వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచెను, ఆయన తెలివి వలన అగాధ జలములు ప్రవహించుచున్నవి, మేఘములుండి మంచు బిందువులు కురియుచున్నవి. జ్ఞానమాన్ని వాడాడు, వివేచన వాడాడు, తెలివిని వాడాడు. దేవుడు ఆయన జ్ఞానం మనం అప్రిషియేట్ చేయకుండా ఉండలేం, ఆయన స్తుతించకుండా ఉండలేం. దేన్ని? పరిశోధనతో చూసిన దేవుడు కూర్చిన సాక్ష్యం చెప్పేవి, ఒకటి సృష్టి. మనం ఆల్రెడీ అపొస్తల కార్యాల గ్రంథం 14వ అధ్యాయంలోను, 17వ అధ్యాయంలోని, రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో ఆ మాటలే ఉన్నాయి. 19వ కీర్తన మొదటి వచనంలో కూడా ఆ సృష్టి ఆయన గురించి సాక్ష్యం ఇస్తా ఉంది. ఉదయాన్నే లేవగానే సూర్యుని చూసిన, ఆకాశాన్ని చూసిన, దేవుని చూసిన ఏం గుర్తు రావాలంటే దేవుని జ్ఞానం. దేవుని జ్ఞానం, దేవుని బలం గుర్తు రావాలి. 19వ కీర్తన 1వ వచనంలోంచి మనం చదివితే, ఆకాశములు దేవుడి మహిమను వివరించుచున్నవి. ఆకాశాలు చెప్తున్నాయి, నా దేవుడు ఎంత గొప్పడో, ఆయన మహిమ, ఆయన గ్లోరీని ఆకాశాలు చెప్తున్నాయి. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుచున్నది. డే అండ్ నైట్ క్రియేషన్ అంటే ఏం చెప్తుందంటే, ఆ క్రియేటర్ని పరిచయం చేస్తా ఉంది. ఎవరి బిడ్డలకు నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు అన్నిటినీ కూడా చాలా సార్లు మన టెక్స్ట్ బుక్ లో వాట్ అన్నదానికి సమాధానం ఉంటుంది, ఏమిటి అన్నదానికి సమాధానం ఉంటుంది. సమాధానం లేని ప్రశ్న ఏంటంటే, హూ అండ్ వై, ఎవరు ఎవరు చేశారు. ఆకు అడ్డుకోత, కప్ప ఇంటర్సెక్షన్, కప్ప ఇంటర్సెక్షన్ దాన్ని నిలువు కోత ఇది చేసినప్పుడు లోపలికి వెళ్ళి చూడండి 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 అని చూపిస్తా ఉంటే, హూ ఈజ్ ద మేకర్, ఎవరు చేశారు, ఎందుకు చేశాడు. ఆ రెండు దొరకవు, టెక్స్ట్ బుక్ లో దొరకవు, బైబిల్ అని దొరికేది, ఎవరు చేశారు, ఎందుకు చేశాడు, చాలా మీకు ఉపయోగపడతారు. కాబట్టి దేన్ని బాగుంది ఎంజాయ్ చేద్దాం అని పరిగెత్తకుండా ఆలోచించటం, స్తుతించటం మన ఆత్మీయ జీవితానికి మంచిది. కీర్తనకారుడు కీర్తన గ్రంథంలో ఆయన స్తుతించడానికి ప్రతి దాన్ని ఆధారం చేసుకున్నాడు. జంతువుని బట్టి స్తుతించాడు, ఆకాశాన్ని బట్టి స్తుతించాడు, వృక్షాన్ని బట్టి స్తుతించాడు, పక్షుని బట్టి స్తుతించాడు. ఆయన కాదేది స్తుతికి అనర్హం అన్నట్టుగా ప్రతి దానితో దేవుని స్తుతిస్తూ వచ్చాడు. కాబట్టి రెండో మాట, ఒకటి దేవుడు చేసిన పని సృష్టి ఆయన గురించి సాక్ష్యం ఇస్తా ఉంది, రెండు దేవుని మాటలు సాక్ష్యం ఇస్తున్నాయి. దేవుడు చెప్పాడు, ఆయన నోరు తెరిచి మాట్లాడితే అద్భుతం, ఆయన మాటలు అద్భుతం, ఆయన జ్ఞానం అద్భుతం, దేవుడు తెలియజేసిన మాటలు ఎంత ఆశ్చర్యమో. పరిశుద్ధ లేఖనాల్లో ప్రవచనాలు దానియేలు గ్రంథం 2వ అధ్యాయం మనం చదివితే ఆశ్చర్యం. 4 మహాసామ్రాజ్యాల కొరకు 2వ అధ్యాయంలో దానియేలుకు దర్శనాన్ని ఇచ్చాడు. భవిష్యత్తులో 4 మహాసామ్రాజ్యాలు రాబోతున్నాయని చెప్పి మొదటిరాజు నెబుకద్నెజరుకే దర్శనం ఇచ్చాడు. ఆశ్చర్యం అన్నట్లుగానే 4 సామ్రాజ్యాలు వచ్చాయి. బాబులోను తర్వాత మిడో పర్షియన్ కింగ్డమ్ వచ్చింది, దాని తర్వాత గ్రీకు కింగ్డమ్ వచ్చింది, దాని తర్వాత రోమన్ ఎంపైర్ వచ్చింది. మనం వాటి నిర్మితం ఆ దర్శనం 2వ అధ్యాయ దర్శనం ఏమంటుందంటే, ఆ 4వ రాజ్యం ఆ పాదాల మీద రాయిపడి తుత్తునియలు చేసింది. ఇక తర్వాత అలాంటి ప్రపంచాన్ని మొత్తం హస్తగతం చేసుకుని ఏలుబడి చేసే రాజ్యం రాదు, ఇరాయే గొప్ప రాజ్యం అవుతుంది. ఆ 4వ రాజ్యంలో 10 ఆ కాళ్ళు వేళ్ళు 10 ఉంటాయి, ఇనుము మట్టి కలిసినట్టుగా కనబడతాయి, పసుపు చీలికలు ఉంటాయి. అట్లాగే రోమా ప్రభుత్వం చీలిపోయింది. బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రవచనాలు, గతంలో రాయబడ్డ ప్రవచనాలన్నింటి నెరవేర్పును మనం చూస్తున్నాం. ఈరోజు బైబిల్ గ్రంథం రాయబడ్డ ప్రవచనాలు భవిష్యత్తులో తూచా తప్పక నెరవేర్పులోకి వస్తాయి. కావున ప్రియులారా, మనం ఈ రెండు నేర్చుకుందాం. మనం మోసపోకుండా మన హృదయాన్ని ఆయనకే ఇవ్వాలి. మనం దేవుణ్ణి సంపాదించుకోవడం జీవితానికి ధన్యత. సృష్టిని చూసినప్పుడు చాలా మంది సృష్టికి మొక్కారు, నేచర్ ని ఆరాధించడం అలవాటు చేసుకున్నారు, ప్రకృతి ఆరాధకులు అయిపోయారు. దేవుడి కోపాన్ని వారు చూశారు. ఇస్రాయేళ్లు గడ్డి మేసి ఎద్దును యెహోవా అన్నారు, ఆయన చాలా కోపపడ్డాడు. 2 బైబిల్ గ్రంథంలో సత్యం విస్పష్టంగా సత్యాన్ని ఆయన మాట్లాడుతూ ఉండగా చాలా మంది బైబిల్ గ్రంథాన్ని ఆ జిప్పేసి పెడుతున్నారు, బైబిల్ గ్రంథాన్ని ఆదివారానికి పరిమితం చేశారు, బైబిల్ గ్రంథం మీద మనసే లేదు, ఆలోచన లేదు, అన్వేషణ లేదు, పరిశోధన లేదు. మనం ఈ అనుదిన ఆరాధన ద్వారా రోజు వాక్యం చదవటం, రోజు వాక్యాన్ని ధ్యానించటం, ప్రాముఖ్యంగా వారంలో ఒకరోజు గురు బైబిల్ స్టడీ కూడా పెట్టాం, అందరం కలిసి హెల్దీ డిస్కషన్ చేయడం. మనం ప్రతి మోసం నుంచి బయటకు వస్తాం, ప్రతి అబద్ధం నుంచి బయటకు వస్తాం, దేవుడి విషయంలో జరుగుతున్న అనేక మోసాల నుంచి బయటకు వస్తాం, సాతాను సులువుగా చిక్కులు పెడుతున్న పాపాల్లో నుంచి బయటకు వస్తాం. కావున ప్రియులారా, దేవుని గ్రంథాన్ని మనం ఈ అధ్యయనాల ద్వారా చక్కగా ధ్యానం చేద్దాం రోజు. అట్లాగే ఏది చేసినా ఏది చూసినా సరే దేవుని వాక్యాన్ని కనెక్ట్ చేసుకుని దాన్ని బట్టి స్తుతించడం ఆత్మీయ జీవితానికి మంచిది అని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. చివరిగా రోమీలకు రాసిన పత్రిక, చివరిగా కొలసీలకు రాసిన పత్రిక చదువుతాం, సమయం అయిపోయింది కాబట్టి. కొలసీ పత్రిక 3:5 చదువుదాం. కొలసీలకు రాసిన పత్రిక 3:5 చదువుదాం. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి, వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకు వచ్చును. వేటిని చంపాలి? పాపాల కోసం మాట్లాడుతూ మనం అనుకోని పాపం ఒకటి ఉంది, విగ్రహారాధన అయిన ధనాపేక్ష. వెండి బంగారాలతో మలచబడ్డ వాటిని దేవత్వం పోలినట్టుగా ఎంచడానికి వీలు లేదు. ఆయనకు చెందాల్సిన మహిమను ఎవరికి ఇవ్వడానికి వీల్లేదు. కావున ప్రియులారా, చదువులు, డబ్బు, ఉద్యోగము అవన్నీ దేవుడికి దూరం చేస్తా ఉండగా దేవుని బదులుగా ప్రయారిటీ కలిగి ఉందాం. దేవుడు నా జీవితానికి కేంద్రంలో ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు మాటలు మత్తయి సువార్త 6:32 ఆయన మాట్లాడుతూ ఉన్నారు, మీ అవసరాలు మీ అక్కర్లో తెలుసు తెలీదు అని కాదు, దాన్ని తీర్చడానికి సమర్థుడు చెయ్యలేడు అని కాదు. అయితే మన నుంచి ఆయన కోరుకుంటుంది ఏంటంటే, మత్తయి సువార్త 6:32, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. 33, కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి. ఫస్ట్ సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిజ్ రైట్చియస్నెస్. ఫస్ట్, మొదట దేవుడు, మొదట దేవుని రాజ్యం, మొదట దేవుని వాక్యం, మొదట దేవుని సన్నిధి. నేనేం చెప్పడానికి ఇష్టపడుతున్నానంటే, చదువులు మానేయండి, ఉద్యోగాల్లోకి వెళ్ళొద్దండి అని చెప్పబోవట్లేదు, కానీ మొదటి స్థానంలో వాటిని పెట్టొద్దు. మొదటి స్థానంలో దేవుణ్ణి పెడదాం. ఆ తర్వాత మాట 33, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. దేవుడు బిడల్ని గొప్పగా అనేకులకు ఆశీర్వాదకరంగా వాడుకోవడానికి మొదట దేవుని స్థానం, మొదటికి దేవునికి స్థానం ఇచ్చేటట్లుగా నేర్పించాల్సిన బాధ్యత పారణిస్తే. ఈ 6 యవనస్తుల సహవాసాల కొరకు మీరు ప్రార్థన చేయండి, మీ పిల్లల్ని ప్రోత్సహించి పంపించండి. తప్పకుండా ఇప్పుడు దాకా వాళ్ళ భవిష్యత్తు కొరకు మీరు ఏవైతే ఉండాలనుకున్నారో, అంతకంటే ఆశీర్వాదకరమైనది దేవుని సన్నిధి, దేవుని పొందు. కాబట్టి దేవుణ్ణి పెంచడానికి ట్రై చేద్దాం. దాని కొరకు పిల్లలు కూడా ఆశతో ఉన్నారు, మనం కూడా ఆశతో ప్రార్థన చేద్దాం. ప్రభు ఈ మాటలు మన వినికిల్లో ఫలింపు చేయను గాక. ఆమేన్.
ప్రైజ్ ది లార్డ్ సార్. ఎంతగానో అనేక విషయాలను దేవుని మాటలు మాతో పంచుకుని అనేక విషయాలను చెప్తూ మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించిన సీఏ మహేష్ గారికి ప్రభు పేట వందనాలు చెప్పుకుంటూ వస్తున్నామండి. నిజమేనండి, ఈ దినాల్లో సృష్టికర్తను సృష్టిని చేసిన సృష్టికర్తను అందరూ మర్చిపోయి సృష్టినే పూజిస్తా ఉన్నారండి. మనమైతే అట్ట విధముగా కాకుండా ఆకాశమును భూమిని సమస్తమును చేసిన దేవుడికి నమ్మకం కలిగి ఉండి, దేవుడు లేకపోతే మనకి ఏదీ లేదు కాబట్టి, మనకు నిజమైన దేవుడు ఉన్నారు కాబట్టి దేవుడికి నమ్మకం కలిగి ఉందామండి. అలానే దేవుని స్థానాన్ని ఎవ్వరికి ఇవ్వకుండా మొదటి స్థానంలో దేవుణ్ణే ఉంచి దేన్ని దేవుని కన్నా ఎక్కువగా ప్రేమించకుండా ఉండాలని, దేవుని రాజ్యం వచ్చే వరకు ఇట్టి విధముగానే నమ్మకం కలిగి ఉండాలని ప్రభు పేట మనం చేసుకుంటున్నానండి. అలానే మనం విన్న వాక్యం కొరకు వాక్యం ఫలించేలాగున, అలాగే వాక్యం చెప్పిన దైవజనుల కుటుంబం కొరకు ప్రార్థన చేయవలసిందిగా మన మధ్యన దీవెన సిస్టర్ గారు ఉన్నారండి. దీవెన సిస్టర్ గారు, ప్రైజ్ ది లార్డ్.
అక్క ప్రైజ్ లార్డ్.